ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ పెద్దలార, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 చిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీకృష్ణార్జున సంవాదం అనే మహత్తరమైనటువంటి గ్రంథాన్ని ప్రతిరోజు పఠన శ్రవణాలు సాగిస్తూ ఉన్నాం. దానిలో 33 భాగాలు పూర్తయ్యాయి. ఇవాళ 34వ భాగం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున 479వ ప్రశ్నని శిష్యుడు అడిగారు. దానికి స్వామివారు సమాధానం చెప్పడంతో ఈనాటి భాగం ప్రారంభమవుతుంది. నిన్న అడిగినప్పుడు, స్వామి, నిత్యుడు అని అంటే ఉత్పత్తి రహితుడు అని ఎందుకు అర్థం చెప్పారు, కొంచెం వివరించండి అని అడిగారు. దానికి సమాధానంగా, నిజమే, పుణ్యపాపాలకి అనుగుణంగా దేహం ఉంటుంది కానీ దాని తగినట్టుగా ఉత్పత్తి అవుతూ ఉంది అని చెప్పినట్లుగా ఆత్మ ఉత్పత్తి రహితము అని మనం గుర్తించాలి. దేహంలాగా ఇది పుట్టేది కాదు కదా, అందుకని. 480వ ప్రశ్న అడిగాను స్వామి దాసోహం. దేహం ఎందుకు అనిత్యం అంటే సావయవి కనుక, అవయవాలు కలది కనుక అన్నారు మీరు. మరి ఆత్మనిత్యం అన్నప్పుడు నిరవయవి అంటే అవయవాలు లేనిది అని కదా అర్థం చెప్పుకోవాలి. అవును, అలాగే చెప్పుకోవాలి, చెప్పాలి కూడా. స్వామి, దేహానికి కొండకి ఇలాంటి వస్తువులు ఉంటాయి, వాటన్నిటికీ అవయవాలు ఉన్నాయో లేదో మనం ఇంద్రియాలతో చూసి గ్రహిస్తూ ఉంటాం. మరి ఆత్మకి అవయవాలు ఉన్నాయని కానీ లేవని కానీ ఎలా చెప్పవచ్చు అడిగాను. సరే, దేహానికి లాగే ఆత్మకి కూడా అవయవాలు ఉన్నాయి అని అనుకుందాం. ఒక అవయవానికి తోచినది ఇంకో అవయవానికి తోచకూడదు కదా. అదెందుకు అడిగాను అట్లా? అదేమిటి అలా అంటున్నారు? ఎందుకేమిటి, కన్నుకు తోచింది చెవికి తోస్తుందా, చెవికి తోచింది చర్మానికి తోస్తుందా? అంటే చెవులతో చూడడం చర్మంతో వినడం జరుగుతాయా ఎక్కడైనా? దేహానికి ఉండే అవయవాల్లో ఎలా అయితే ఒకదానికి తోచింది ఇంకొక దానికి తోచకూడదో, అలాగే ఇప్పుడు ఆత్మకి అవయవాలు ఉంటే గనక ఒకదానికి తోచింది ఇంకో దానికి కూడా తోచకూడదు కదా. ఉండవచ్చేమో స్వామి, అయితే ఏమవుతుంది దానివల్ల? ఈ మూడమేమిటి? ఇప్పుడు ఆత్మకి వివిధ అవయవాలు ఉన్నాయి అంటున్నాం కనుక దేహంలో ఉండే వివిధ అవయవాల్లో అవి ఉండి తీరాలి కదా. కానీ ఎడమ చెవితో వింటున్నాను, కుడి చెవితో వింటున్నాను, లేదా ఎడమ చేత్తో కొట్టాను, కుడి చేత్తో కొట్టబోతున్నాను అని మనం అంటామే తప్ప, ఎడమ చెవితో వినేవాడు వేరు, కుడి చెవితో వినేవాడు వేరు అని అంటలేదు కదా. కుడి చేత్తో కొట్టేవాడు వేరు, ఎడమ చేత్తో కొట్టేవాడు వేరు అని కూడా అంటలేదు. అందుచేత ఏమవుతుంది, ఒకే ఆత్మ ప్రమాతగా అంతటా ఉండి ఉంది. అలా ఉండాలి కానీ ఆత్మలో భాగాలు ఆయా స్థలాల్లో ఉండడానికి వీలు లేదు అడిగాను. ఇది కొంచెం అయోమయంగా ఉంది. ఒకవేళ ఉన్నాయి అంటే ఏమవుతుంది అడిగాను. ఒక భాగానికి అంటే అవయవానికి తెలిసింది ఇంకో దానికి తెలియకూడదు కనుక ఎడమ చెవితో వినేది కుడి చెవితో విన్న భాగానికి తెలియకూడదు, కుడి చెవితో వినేది ఎడమ చెవిది విన్న అవయవానికి భాగానికి కూడా తెలియకూడదు. అలా జరుగుతుందా? లేదు కదా. కుడి చెవితో విన్నది ఎడమ చెవితో విన్నది కూడా ఒకరికే తెలుస్తుంది కనుక అక్కడో ఆత్మ అవయవం ఇక్కడో ఆత్మ అవయవం ఉండడానికి ఏదైనా వీలుంటుందా? లేదు కదా. అడిగాను, స్వామి మరి ఇంకోలాగా అనుకోవచ్చు కదా, మనం ఆత్మకి అవయవాలు ఉన్నాయి, అవి అతివేగంగా దేహ అవయవాలలో తిరుగుతూ ఉంటాయి, అప్పుడు ఇంకా కుడి చెవితో విని ఎడమ చెవితో వినే లోపుగా ఆ అవయవాలు కుడి నుంచి ఎడమకి వచ్చేసి ఉంటాయి, కనుక ఒకడే రెండింటినీ విన్నవాడవుతాడు. ఇక ఆత్మ ఈ నిర అవయవి అని అనుకోవలసిన అవసరం ఏముంటుందడి. చూడైనా అలా కుదరదు. దేహాన్ని అవయవ సంఘాత రూపం అంటారు, అంటే దేహం ఉన్న అవయవాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి, కానీ ఎక్కడికక్కడ విడిపోతూ కలుస్తూ ఉండవు. పరిభ్రమిస్తూ ఉంటే చూర్ణం పిండిలా ఉండి పరస్పర సంబంధ రూపంగా సంఘాత రూపంగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు పొడి రూపంలో ఉండే అంటే చూర్ణంలో ఉండే కణాలని అవయవాలు అని అనగా, అలాగే ఆత్మ అవయవాలు పరిభ్రమిస్తున్నాయి అంటే చూర్ణపుంజం అనిపించుకుంటుంది. అది కుదరనే కుదరదు. ఇది వరకు మనం గ్రహించిన ఆత్మ లక్షణాలని అనుసరించి అడిగేన్, ఇప్పుడు మొత్తం మీద ఆత్మని నిర అవయవి అని అనడమే ప్రధానం కదా. అవును, సావయవి గనక అయితే ఎన్నో అసందర్భాలు వచ్చేస్తాయి, కనుక దాన్ని నిర అవయవి అనే మనం గ్రహించాలి, కనుకనే దాన్ని నిత్యం అని కూడా గ్రహిస్తాం. అడిగేన్, ఇప్పుడు యుద్ధం చేయడానికి దుఃఖించనక్కర్లేదని, దుఃఖించకపోవడానికి ఆత్మ దేహం నిత్యం అనిత్యం అవడం కారణాలని చెప్తున్నారు అంతే కదా స్వామి. అవును, ఏకరూపంగా నిరవయవంగా ఉండడం వలన, ప్రమాత అవడం వలన, వ్యాపించి ఉండేది అవడం వలన ఆత్మ నిత్యమైనది, దేహం అవయవాత్మకమైనది అవడం వలన, ఆత్మకి కర్మ ఫలభోగం కొరకు అవడం వలన, ఏకరూపకంగా ఉండకపోవడం వలన, వ్యాపించబడేది అవడం వలన అనిత్యమైనది, కనుక ఆయుధాల వలన కలిగే దెబ్బలు మొదలైనవి తనకు కలిగినా ఇతరులకు కలిగినా ధైర్యంతో సహించి మోక్షప్రాప్తి కోసం యుద్ధం చేయి. అంటే ఫలాన్ని ఉద్దేశించకుండా యుద్ధమనే కర్మను ప్రారంభించు అన్నాడు కృష్ణుడు. అడిగాన్, నాకు ఈ శ్లోకంలో కనిపించిన కొత్త విషయం దేహం ప్రమేయము ఆత్మ ప్రమాత అని చెప్పడంలాగా తోస్తుంది. అడిగాన్, కుండ వస్త్రం ఇలా మొదలైనవి తెలియబడేటట్టుగా దేహం తెలియబడుతూ ఉంటుంది, ఆత్మ మాత్రం తెలియబడేది వస్తువుగా తెలియబడదు, తెలుసుకునేవాడుగా తెలియబడతాడు అంతే కదా అడియన్. చక్కగా చెప్పావు, అంతే. ప్రమేయము దేహం కనుక తద్విరుద్ధమైనది ఆత్మ కనుక సత్యశబ్దానికి విరుద్ధమైన శబ్దం అసత్య శబ్దం ఎలాగో అలా ప్రమేయ శబ్దానికి విరుద్ధమైన శబ్దం అప్రమేయం కనుక ఆత్మని అప్రమేయుడు అన్నారు. అంతేకాని ఏ ఒక్క ప్రమాణం చేత తెలియబడరాని వాడు అని మాత్రం అర్థం కాదు. అడిగాన్, అడిగాన్, ఒక్క మాట చెప్పేదా అడిగాన్, మీరేమీ అనుకోకుండా ఉంటే ఒక చిన్న విన్నపం. చెప్పు చెప్పు నాయనా. ఇప్పుడు లోకంలో అందరికీ దేహం అనిత్యం అని స్పష్టంగా తెలుస్తుంది కదా, దానికోసం ఉపజయాత్మకం శరీరిన కర్మఫలార్థం వగైరాలన్నీ బోలుడు చెప్పి సమర్థించడం అవసరం అంటారా అడియన్? బాగానే అడుగుతున్నావే. సరే, శరీరం అనిత్యం అని ఎలా తెలుస్తోంది అందరికీ చెప్పు. అంటే తెలుస్తోంది కదా అడియన్, శీర్యతే ఇది శరీరం, శిథిలమయ్యేది శరీరం అని పేరులోనే ఉంది కదా స్వామి. అన్ని శరీరాలు స్పష్టంగా నశించడం చూస్తూనే ఉన్నాం. నశించేది కాదనుకోండి, దాని మీద ఆయుధాలు ప్రయోగించడం అనవసరమే కదా. తన శరీరం మీదే పడే బాణాలని అడ్డుకోవడం కూడా అనవసరమే అవుతుంది అర్జునుడికి. ఇంత స్పష్టంగా శరీరం అనిత్యమని అందరికీ తెలుస్తూ ఉండగా దానికి బోలుడు హేతువులను చూపించి కృష్ణ పరమాత్మ సమర్థించాలని చూడడం నాకేదో చెప్పిందే చెప్పినట్టుగా పిష్టపేషణం అంటారే అలా అనిపిస్తోంది అడిగేన్. పిండిని పిండి చేయాలని చూడడం ఎంత వ్యర్థమో అంత వ్యర్థం అనిపిస్తోంది అడిగేన్. అయ్యో, ఈ శ్లోకం ప్రయోజనాలు అర్థం కాలేదా? కాలేదు స్వామి, సమయం వృధానా అనిపిస్తోంది. కాదు సుమ, చెప్తాను మళ్ళీ విను. అర్జునుడిని నెపంగా ఉంచుకొని లోకానికి వేదాంత రహస్యాలని బోధించడం కదా కృష్ణ పరమాత్మ అభిప్రాయం. లోకంలో అనేక రకాల వ్యక్తులున్నారు కదా, ఆస్తికులు నాస్తికులు ఉన్నారు, తార్కికులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా తృప్తిపరచగలిగేటట్లు ఆత్మ నిత్యం, దేహం అనిత్యం అని చెప్పాలి మరి. అడిగేన్, అందుకోసమా ఇన్ని ఆర్గ్యుమెంట్లు? అవును నిజమే, మనందరికీ కనీసం భగవద్గీత చదువుకుందాం అనుకున్న వారందరికీ అంతో ఇంతో ఈ విషయాల గురించి అవగాహన ఉంటుంది, అందుచేత వృధాగా చెప్తున్నారా అని కూడా అనిపిస్తుంది. నిజమే అడిగేన్, ఆస్తికులు అంటే వేదమునందు నమ్మకం లేనివారు కదా, నాస్తికులు అంటే వేదము మీద నమ్మకం లేనివారు. మరి అలాగని మీరు తార్కికులు అన్నారు, ఆ తార్కికులు అంటే అడిగేను ఎవరు? తార్కికులా? చెప్తాను, జాగ్రత్తగా విను. వేదమందే కాదు, వేద వాంగ్మయమంతటి ఎందు విశ్వాసం ఉంటేనే నిజమైన ఆస్తికుడు అవుతాడు. అడిగిన అడిగిన చిన్న విషయం, ఈ వేదవాంగ్మయం అంటే? వేదవాంగ్మయం అంటే వేదంలో ఉండే విషయాన్ని వివరించడానికి బయలుదేరిన స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? వేదవాంగ్మయం అనాలి. అడిగిన విశ్వాసం ఉండడం అంటే కూడా, ఇప్పుడు ఈ వాంగ్మయంలో తప్పు చెప్పి ఉండరు, మనని మోసం చేయాలని చెప్పి ఉండరు, తెలియక ఏదో ఒకటి చెప్పాలనో పొరపాటు పడో చెప్పి ఉండరు అని వాంగ్మయాన్ని పరిశీలించడం, పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నట్లు కనిపిస్తే అది కేవలం మన అవగాహన లోపం తప్ప సరిగ్గా సమన్వయం చేసుకుంటే అంత తప్పక సరిపోతుందని గ్రహించి ఆ ప్రయత్నం చేయడం ఉంటుందే, దానినే విశ్వాసం అంటారు. అడిగిన మరి తార్కికులు అన్నారు, దాని విషయం తర్కం మీద అంటే లాజిక్ మీద ఒక అవగాహనకి వచ్చేవారు. వేదవాంగ్మయాన్ని నమ్మాలా అవసరం లేదా అనే తార్కికులు కొందరు నమ్మిన తరువాత దానిని అవగాహన చేసుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నించేవారినే తార్కికులు అంటారు. ఓహో, ఇప్పుడు బాగా అర్థమైంది స్వామి. కృష్ణ పరమాత్మ ఎందుకంత శ్రమ తీసుకొని ప్రతి చిన్న విషయాన్ని విపులంగా చెప్తున్నాడో తెలిసిందడిగాన్. దేహం అనిత్యం, ఆత్మ నిత్యం అని సమర్థించడానికే చేసే ప్రయత్నం ఇదంతా అనిపిస్తోంది స్వామి. అవును, ఏదైనా ఒక విషయాన్ని సమర్థించాలంటే, నిర్ధారించాలి అంటే అన్వయ దృష్టాంతము చూపాలి, వ్యతిరేక దృష్టాంతము చూపాలి. మళ్ళీ అంటే అడిగే అర్థం కాలే. అంటే ఇప్పుడు కొండ మీద పొగ కనిపించింది అనుకో, నిప్పు ఉంది కొండ మీద అంటావు, అవునా? ఎలా తెలిసింది నీకు? నిప్పు ఉన్నప్పుడల్లా పొగ కనిపించకపోయినా, పొగ ఉన్నప్పుడల్లా నిప్పు తప్పనిసరిగా ఉంటుందని చాలా దృష్టాంతాలు చూపించాలి. అవి అన్వయ దృష్టాంతం ఒకటి, వ్యతిరేక దృష్టాంతం ఒకటి. వంటిల్లు అన్వయ దృష్టాంతం, మడుగు అంటే ఒక చెరువు వ్యతిరేక దృష్టాంతం. వంటింటిని చూపించి, చూశావా పొగ నిప్పు వలననే వచ్చింది అని అంటాం. మడుగుని చూపించి, చూశావా ఇక్కడ నిప్పు లేదు కనుక పొగ లేదు అంటాం. అలా గ్రహించుకుంటూ ఉండాలి. అడిగే, మనకి ఆత్మనిత్యం, దేహం అనిత్యం అని అనే చోట ఇదంతా ఎలా వర్తిస్తుంది అడిగేన్ అని 499వ ప్రశ్న శిష్యుడు అడిగిన దానికి స్వామివారు చక్కటి సమాధానాన్ని రేపటి అందిస్తారు. దాన్ని మనం శ్రద్ధగా తెలుసుకుందాం విషయాలు. ఇంత సంపూర్ణ అవగాహనతో స్వామివారు అందిస్తున్న దానికి వారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ అర్థం చేసుకుంటూ ప్రతిరోజు శ్రవణం చేస్తున్న మీ అందరికీ కూడా స్వామివారి కరుణాకటాక్షాలు కలగాలి అని పెరుమాళ సన్నిధిలో విన్నవించుకుంటూ అడిగిన కులశేఖరాళ్ళ వారు హైదరాబాదు.